The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారె విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ శనివారం కాబట్టి కొంచెం స్పెషల్గా రోజులాగా కరెంట్ అఫైర్స్ కాకుండా భిన్నంగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో లేకపోతే కొంతమంది జీవితాలకి సంబంధించినటువంటి ఎక్సర్ప్ట్సో ఇలా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా గత కొన్నాళ్ళుగా మనము ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించే ఎందుకు అంటే అటు బయోపిక్ల విషయంలో కానీ ఇటు ఎలక్షన్స్ టైంలో ఆయన పేరు వాడుకున్న విధానం కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అందులో భాగంగా ఆయన డబ్బుల దగ్గర ఎంత నిక్కచ్చుగా ఉండేవారనే విషయం గురించి మనము లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. గుమ్మడి గారికి కాంతారావు గారికి ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ లేకపోతే కాంతారావు గారికి ఆయన హెల్ప్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడాను మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవాళ మరికొంత తెలుసుకుందాం. 1957 నవంబర్లో పాండురంగ మహత్యం విడుదలైన తర్వాత మంచి గురి ఉన్నటువంటి గురుతుల్యులైనటువంటి కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన సొంత బ్యానర్లో సీతారాముల కళ్యాణ కథని సినిమాగా తీద్దాము అని అనుకున్నారు. కేవీ రెడ్డి గారు కూడా సరే అన్నారు. ఎన్టీఆర్ రాముడిగా ఎస్పిఆర్ రావణుడిగా నటిస్తారని కేవీ రెడ్డి ప్రకటించేశారు కూడా. సరిగ్గా అదే టైంలో ఎన్టీఆర్కి బాగా క్లోజ్ అయినటువంటి ధనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. శివపురాణం ఇలాంటి గ్రంథాల నుంచి సేకరించిన సమాచారంతో రావణ కథని చెప్పారు దాంట్లో. దానితో ఎన్టీఆర్కి రావణ పాత్ర మీద ఇష్టం పెరిగింది. కేవీ రెడ్డి గారిని కలిసి తను ఆ పాత్ర వేస్తాను అనడంతో ససేమిరా వీల్లేదు అని అన్నారు కేవీ గారు. రాముడిగా కృష్ణుడిగా పేరు తెచ్చుకున్న నిన్ను రాక్షస పాత్రలో చూడరు అని అన్నారు. ఎన్టీఆర్ మొండి పట్టుపట్టడంతో కేవీ రెడ్డి అసలు ఆ మూవీ నుంచే తప్పుకున్నారు. సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ దర్శకత్వం చేసేలాగా ఒక స్టెప్ పడింది దానివల్లే. ఇప్పుడు మనకి చాలా పుస్తకాల్లో చాలా ఇన్స్పిరేషన్లు అవి కనపడుతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే ఎటువంటి ఎంత చెడ్డ క్యారెక్టర్కైనా సరే ఏదో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదో ఉంటుంది. అదేదో చూశారు ఆయన ఆ బుక్లో, ఆ శివపురాణం నుంచి తర్వాత అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఎక్సర్ప్ట్స్ నుంచి తయారు చేసినటువంటి సేకరించిన సమాచారంతో రాసినటువంటి రావణాసురుడి కథ అది. దాన్ని మన ధనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి గారు ఇచ్చినప్పుడు మరి ఈయన ఏ పాత్రలో, అంటే మామూలుగా అప్పటి వరకు ఆయన అన్ని రకాల పాత్రలు వేసి ఉన్నా కూడా అంత ట్రిగరింగ్ పాయింట్ లేదా అన్నిట్లోనూ ఆయనకు అంత ఇంట్రెస్టింగ్ విషయం కనపడింది కాబట్టి అంత సూటబుల్గా అంటే ఆ పాత్రలో లీనమై చేశారు కాబట్టి మనం అలా చూసుకున్నాం తనని. వేరిన్ రావణాసురుడి పాత్ర ఇప్పుడు సీతారామ కళ్యాణంలో ఫస్ట్ చెప్పినప్పుడు ఎస్విఆర్ అనుకున్నారు కదా రావణాసురుడిగా, అంత ఒక హీరోయిక్ క్యారెక్టర్లో ఉండేటటువంటి ఏదో ఒక పాజిటివ్ పాయింట్ అందులో చూసినట్టున్నారు. సో నేనే వేస్తాననేసరికి అప్పటి వరకు ఓకే ఓకే అనుకున్నారు. ఎందుకంటే రాముడు ఆర్ కృష్ణుడు వాట్ ఎవర్ అది తను పర్ఫెక్ట్గా సెట్ అవుతారు, పర్సనాలిటీలో అన్నిట్లో సేమ్ కాబట్టి ఎస్విఆర్ రావణాసురుడిగా కరెక్ట్గా సెట్ అవుతారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ బుక్ చదివారో సంథింగ్ ట్రిగర్డ్ ఇన్ హిస్ మైండ్, ఈ క్యారెక్టర్ నేనే వెయ్యాలి అని. ఎందుకంటే రావణాసురుడి వ్యక్తిత్వము మిగతా విషయాల్లో తనకున్నటువంటి కమిట్మెంట్ కానీ అవన్నీ కూడా తనకు బాగా నచ్చినాయి. దాంతో కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ క్యారెక్టర్ని వేస్తాను అన్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని మంచి దైవంశ సంభూత క్యారెక్టర్స్లో తనని చూసిన తర్వాత ప్రజలు ఈ నెగిటివ్ దాన్ని అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? రావణాసురుడు అనే పేరు కూడా ఎవరు పెట్టుకోరు మామూలుగా, అవునా కదా? ఎవరైనా సరే శ్రీరామనో ఇంకోటో కృష్ణుడనో ఇట్లా పెట్టుకుంటారు తప్ప రావణాసురుడు అని ఎవరు పెట్టుకుంటారు? అంటే అంత నెగిటివిటీ ఉంది జనాల్లో ఆ క్యారెక్టర్. మేబీ తనలో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయేమో, స్టిల్ ఎవరు తననే యాక్సెప్ట్ చేయరు. అలాంటిది రాముడిగా అసలు మనకి జనాలు ఎవరికి కూడాను రాముడు అంటే ఎవరో చూడకపోయినా కూడా ఈ రాముడు అంటే ఈ రామారావు ఆ రాముడు వేషం వేస్తే అంత బాగుంటుంది అని తెలిసినప్పుడు సడన్గానేమో రాక్షస పాత్రలో చూస్తే యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలీదు. సో ఆ మూవీ మేబీ ఫ్లాప్ అవ్వచ్చు. అసలు ముందు అది జనాలు కూడాను తీసుకోలేరేమో అన్న ఒక ఉద్దేశంలో కేవీ రెడ్డి గారు నో అని చెప్పారు. కానీ ఎన్టీఆర్ కూడా మొండిపట్టుగా లేదు, నేను రావణాసురుడి వేషం వేస్తాను అనేసరికి ఇంకా కేవీ రెడ్డి గారు తప్పుకున్నారు, నేను చెయ్యను ఈ సినిమా, డైరెక్షన్ చేయను అని. సో 1961లో సీతారామ కళ్యాణం సినిమాకి ఎన్టీఆరే డైరెక్షన్ చేయడం జరిగింది. అయితే పులగం చిన్నారాయణ గారు అనే జర్నలిస్టు కమ్ రచయిత, ఆయన రాసినటువంటి ఆనాటి ఆనవాళ్ళు పుస్తకంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయి కాబోలు ఎన్టీఆర్ బయోపిక్లో అది పెట్టేశారు. కానీ అదే పుస్తకంలో 6 పేజీల తర్వాత కూడా ఇంకో పాయింట్ ఉంది. 1958లో వచ్చిన భూకైలాస్లో అందమైన రావణాసురుడిని చూసి ప్రేక్షకులు చాలా ఆదరించారు కాబట్టి ఆ పాత్ర మీద ఎన్టీఆర్కి మోజు తీరక ఈ సినిమాలో కూడా వేశారు అని. 1958లో భూకైలాస్ రిలీజ్ అయిందంటే 1957లో షూటింగ్ జరిగినట్టే కదా. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి ఆ సంభాషణ ఏదైతే ఉందో, వైజాగ్ నుంచి ఆయన వచ్చి గ్రంథాన్ని ఇవ్వడము, అది చదివిన ఇన్స్పైర్ అవ్వడం అంతా కూడాను 1957లోనే జరిగింది. సో ఎన్టీఆర్ అప్పటికే రావణాసురుడి పాత్ర వేసేసిన తర్వాత రాక్షస పాత్రలో నిన్ను చూడరు అని కేవీ రెడ్డి ఎలా అంటారు అంటే మాత్రం ఎన్టీఆర్ వాదించకుండా ఉంటారా? అందుకని ఇందులో ఏదో ఒక సంఘటన కల్పితం అని నాకు అనిపించింది. ఎన్టీఆర్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో బయోపిక్ రచయిత మేబీ డేట్స్ సరిగ్గా చూసుకోలేదు అనేది అంటే నా ఒపీనియన్, నాకైతే నిజంగా అలాగే అనిపించింది. ఇక ద మోస్ట్ అవైటెడ్ బయోపిక్గా దాన్ని తీర్చిదిద్దే విషయంలో క్రిష్ కొన్ని బాధ్యతలు మామూలుగా బుర్రా సాయిమాధవ్కి ఇచ్చినా కూడా అంటే మాటల విషయంలో వాళ్ళు ఈ బయోపిక్ తీసేటప్పుడు మామూలుగా కొన్ని ఇట్లాంటి బుక్సే కదా వాళ్ళందరూ రిఫర్ చేసేది. ఇప్పుడు నేను చేసినట్టే వాళ్ళు బుక్స్ రిఫర్ చేస్తారు, కొంచెం హోంవర్క్ చేస్తారు, అనలైజ్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఏ బయోపిక్ అయినా సరే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో తీద్దాము అన్న ఉద్దేశంలో, సంజు లాంటి సినిమా కూడా పాజిటివ్ ఆస్పెక్ట్లో తీయాలనే అందులో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి తప్ప తన తప్పేం లేదన్నట్టుగానే చూపించారు. అలాంటిది ఎన్టీఆర్ లాంటి ఒక మంచి ఆరా ఉన్నటువంటి నటుడు రాజకీయ నాయకుడు గురించి తీసేటప్పుడు బయోపిక్ ఖచ్చితంగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. స్టిల్ డేట్స్ విషయంలో ఇంకొంచెం బాగా కనుక జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పొరపాట్లు జరుగుండేవి కాదని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఒక చిన్న విరామం తీసుకుందాం, దాని తర్వాత దీని గురించి మరింత మాట్లాడుకుందాం.
ఉన్నా మేను Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో సీతారామ కళ్యాణం మూవీ డైరెక్షన్ తనే చేశారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ, ఏ విధంగా కేవి రెడ్డి గారు దాని నుంచి తప్పుకున్నారు అనే విషయం గురించి చెప్తూ ఉన్నాను. సీతారామ కళ్యాణం మూవీతోటి ఎన్టీఆర్ మనకు ఒక అద్భుతమైనటువంటి కెమెరామెన్ని పరిచయం చేశారు. అది కూడా ఇంకో కెమెరామెన్ వ్యసనం వల్ల. ఎస్ కరెక్టే, వ్యసనం వల్లే. ఎవరు ఏంటి అంటే, ఎన్టీఆర్ తన మూవీస్ అన్నిటికీ కూడా రెహమాన్నే కెమెరామెన్గా పెట్టుకునేవారు. ఈ మూవీకి కూడా ఆయనే. అయితే రెహమాన్కి గుర్రెప్ప అందాలంటే పిచ్చి. షూటింగ్స్ ఎగ్గొట్టి మరి ఏ ఊళ్ళో హార్స్ రేసులు ఉంటే ఆ ఊళ్ళకి వెళ్ళిపోయేవారు. సీతారామ కళ్యాణం ఓపెనింగ్ రోజు కూడా అలాగే చేశారు. ఎన్టీఆర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే టైంకి రవికాంత్ ఆయన దగ్గరకు వచ్చారు. అతను బాబుభాయి మిస్త్రీ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ తనకి కెమెరామెన్గా ఛాన్స్ ఇవ్వమని చాలా రోజులుగా అడుగుతున్నారు. వెంటనే అతన్ని కారెక్కించుకుని స్టూడియోకి తీసుకెళ్ళి అప్పటి ఆ రోజు ఏదైతే ఒక సీన్ ఉంటుందో దాన్ని షూట్ చేయించి ఒకసారి చూసుకున్నారు. అది చాలా సాటిస్ఫాక్టరీగా రావడంతో అతన్నే తన సినిమాకి కెమెరామెన్గా ప్రకటించారు. ఆ మూవీలో చాలా ట్రిక్ షాట్స్ని అద్భుతంగా తీశారు రవికాంత్. ఇక అప్పటి నుంచి వరకట్నం వరకు ఎన్టీఆర్ సొంత మూవీస్ అన్నిటికీ రవికాంతే పనిచేశారు. ఇంకా చాలా సినిమాల్లో కూడా తన టాలెంట్ని చూపించారు. ట్రిక్ ఫోటోగ్రఫీకి మారుపేరుగా మనము రవికాంత్నే చెప్పుకునేవాళ్ళం అప్పట్లో. తర్వాత హిందీ ఫీల్డ్కి వెళ్ళి డైరెక్టర్గా కూడాను ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. సీతారామ కళ్యాణంలో ఎన్టీఆర్ కాంతారావుకి నారదుడిగా, శోభన్ బాబుకి లక్ష్మణుడిగా అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయన ప్రోద్బలంతో ఆయన బంధువు పుండరీకాక్షయ్య తీసిన కృష్ణావతారం మూవీలో కూడా కాంతారావుకి నారదుడిగా వేషం ఇచ్చారు. అయితే ఆయనకేదో అవాంతరం వచ్చి చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అది ఎప్పుడు, 1967. దాంతో నిర్మాత పుండరీకాక్షయ్య ఆ పాత్రకి శోభన్ బాబు ఆర్ హరినాథ్ని తీసుకుందాం అనుకున్నారు. ఎన్టీఆర్ శోభన్ బాబుకి ఇమ్మనమని చెప్పారు. కానీ నారద పాత్ర అనగానే శోభన్ బాబు ఇష్టపడలా, కావాలంటే అర్జునుడు వేస్తాను అని అన్నారు. అది రామకృష్ణకి ఇచ్చాము, ఇది నువ్వు వెయ్యి అని నిర్మాత ఒప్పించారు. ఫస్ట్ రోజు షూట్ తర్వాత డైరెక్టర్ కూడా మెచ్చుకోవడంతో శోభన్ బాబుకి ధైర్యం వచ్చింది. ఇక అప్పటి నుంచి తన పాత్ర లెంత్ పెంచమని కోరారు. పెంచారు కూడా. ఆ మూవీలో కృష్ణరాయవరం సీన్కి దర్బార్ సెట్లో 15 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. శోభన్ బాబు నన్ను ఈ సీన్స్లో ఇరికించండి అని పోరు పెట్టి ఓ అడిగితే మునుల పక్షాన కూర్చున్నట్టు కల్పించారు. కృష్ణుడిగా వేస్తున్న ఎన్టీఆర్ ధృతరాష్ట్రుడితో చెప్పే డైలాగ్స్ కాసేపు చూసి అటు ఇటు చూసి నారదుడు వంక తిరిగి నారదమునీంద్రుడు అని డైలాగ్ చెప్పారు. నిజానికి డైలాగు స్క్రిప్ట్లో లేదు, కానీ తోటి ఆర్టిస్టుల్ని ఎలివేట్ చేసి ప్రేక్షకుడి దృష్టి వాళ్ళ మీద పడేలాగా చేయడం ఎన్టీఆర్కి ఇష్టం. తనొక్కరే హైలైట్ అవ్వడం కాకుండా ఆ సీన్లో నటించే అందరూ హైలైట్ అవ్వాలి అన్న ఉద్దేశంలో అలా డైలాగ్ స్క్రిప్ట్లో లేకపోయినా కూడాను తను చెప్పారు. దాంతో నిర్మాత పుండరీకాక్షయ్య, ప్రతిభ పిక్చర్స్ దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య ఏఎన్ఆర్కి గాడ్ ఫాదర్ లాంటివారు. నిజానికి ఏఎన్ఆర్ తెర మీద ఫస్ట్ కనపడింది ధర్మపత్ని మూవీలో. అందులో 4 కుర్రాళ్లలో ఒకడిగా కనపడతారు. సో ఎవరికి గుర్తుండదు, ప్రామినెంట్ క్యారెక్టర్ ఏం కాదు. అది 1941 రిలీజ్. ఆ తర్వాత బలరామయ్య గారు తీసిన సీతారామ జననం మూవీలో రాముడి పాత్రతో కొంచెం గుర్తింపు వచ్చింది 1944. ఆ తర్వాత 1946 ముగ్గురు మరాఠీలు మూవీతో కొంచెం ప్రాముఖ్యత వస్తే 1948 తీసిన బాలరాజు మూవీతో హీరో స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత 1950 తీసిన శ్రీలక్ష్మమ్మ కథ మూవీ హిట్ అయింది. ఆ తర్వాత అదే ఇయర్ అంటే 1950 వచ్చినటువంటి స్వప్న సుందరి మూవీ హీరోగా ఏఎన్ఆర్కి ఒక స్టేచర్ ఇచ్చింది. వీటి తర్వాత ఇంకా చిన్న కోడలు అని 1952 ఒక సోషల్ మెసేజ్ ఉన్న మూవీ తీశారు. దాంట్లో జిఎస్ స్వామి అనే అతన్ని హీరోగా పెట్టారు, బట్ అది ఆడలేదు. సో దాంతో మళ్ళీ జానపదాల వైపే మళ్ళించి తన ధ్యాసని రే చుక్కా అనే మూవీని ప్లాన్ చేశారు. దానికి ఏఎన్ఆర్ని పిలిచి స్టోరీ చెప్తే తప్పకుండా చేస్తాను, అయితే ఏవిఎం వాళ్ళకి కాల్ షీట్స్ ఇచ్చాను, మీరు షూటింగ్ ఎప్పుడో చెప్తే దానికి తగ్గట్టు నేను డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను అని అన్నారు. నా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేస్తాను, నేను ముందుగా చెప్పలేను అన్నారు బలరామయ్య. మరీ ఎప్పుడనుకుంటే అప్పుడే షూట్ చేయండి, కానీ అది ఎప్పుడో కాస్త ముందు చెప్తే నేను ఇంకెవరికి డేట్స్ ఇవ్వకుండా మీకే ఇస్తాను అని అన్నారు ఏఎన్ఆర్. ఆయన మాటలో లాజిక్ ఉంది, బట్ తను పెంచిన మొక్క ఇలా మాట్లాడడంతో బలరామయ్య గారికి కొంచెం ఈగో హర్ట్ అయింది. వెంటనే ఏఎన్ఆర్ని పంపించేసి ఎన్టీఆర్కి కబురు పెట్టారు. ప్రతిభ గురించి తెలిసిన ఎన్టీఆర్ వెంటనే సరేనన్నారు. అయితే ఆ మూవీ 3 రీళ్ళు తీసిన తర్వాత బలరామయ్య గారు గుండెపోటుతో చనిపోయారు. పి పుల్లయ్య గారు సినిమాను పూర్తి చేశారు. తనకి లైఫ్ ఇచ్చిన నిర్మాత ఆఖరి చిత్రంలో ఒక్క సీన్లో అయినా నేను కనపడలేకుండా అయిపోయిందే అనే ఉద్దేశంతో అక్కినేని గారు దాంట్లో ఒక గెస్ట్ రోల్ వేశారు. కన్యాశుల్కంలో గిరీశం పాత్ర, చింతామణిలో బెల్వమంగళుడు పాత్ర కూడా ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసిన తర్వాత కన్యాశుల్కంలో గిరీశం పాత్ర, చింతామణిలో బిల్వమంగళుడి పాత్ర, బిల్వమంగళుడి పాత్ర కూడా ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్కి వచ్చినాయి. బట్ ఎలాంటి ఒక ఎవరో రిజెక్ట్ చేసింది నేను చేయడం ఏంటి అనేటటువంటి ఒక ఈగో ఫీలింగ్ అలాంటివేం లేకుండా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రోల్స్ అన్నిటినీ కూడాను తీసుకున్నారు ఆయన. ఇప్పుడైతే కనుక అలా లేదు కదా పరిస్థితి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
శివుని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేషా,
శివుని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేషా,
పార్వతి పుత్రుడవో గణేష పరుగున రావాలో హమేషా,
పార్వతి పుత్రుడవో గణేష పరుగున రావాలో
లోకనాథుడా బ్రహ్మరూపుడా సర్వనేత్రుడా సకల సూత్రుడా గౌరీ సుతుడా
జై గో గణేష్ మహారాజ్ కే
గణగణ గంటలయా గణేశ గుణగుణ రామయ్యో హమేష శివుని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేష లంబోదరుడవయో గణపతి అందరు పాడేమో నీ స్తుతి
లంబోదరుడవయో గణపతి అందరు పాడేమో నీ స్తుతి
ఏడాదికొచ్చనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి
ఏడాదికొచ్చనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి
భాద్రపదమున శుద్ధ చవితిన దేవగలియన గొప్ప గణమున పాదం మోపిన గౌరీ నందన
జై బోలో గణేష్ మహారాజ్ కే
అభయములిచ్చేవో గణపతి శుభాలు తెచ్చేవో అధిపతి శివుని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేష ములు ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడబోయుగాన
ములు
ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడబోయుగాన రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన
రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన
పూలు తెచ్చినం పండ్లు తెచ్చినం పూజ చేసినం నిన్ను మొక్కినం ఆటలాడినం పాట వాడినం
జై బోలో గణేష్ మహారాజ్ కే
డప్పుల మోతలయో గణానక డమరుక సప్పుడులో గజానన శివుని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేష శోకం బాపేటి వినాయక
లోకాలేలేటి
నాయక శోకం బాపేటి వినాయక నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక
నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక
కులకరి పూజలు నీకేనయ్యా మమ్ముల సల్లగ చూడాలయ్యా ఆదిదేవుడై రావాలయ్యా ఆశీర్వాదం ఇవ్వాలయ్యా మూషిక వాహనుడా దేవక లోకం నీవయ్యో పాలక పార్వతి పుత్రుడవో గణేష పరుగున రావాలో హమేష
హాయ్ నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర మీ ఆర్జే బాబు బంగారంతో భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి వినిపించండి వింటూనే ఉండండి
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
The voice of India Mind Media The voice of India
Mind Media The voice of India ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఒకళ్ళకి వచ్చిన ఆఫర్స్ని ఇంకొకళ్ళు అందిపుచ్చుకోవడం, ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇంకొకళ్ళు చేయడం అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇది నిజంగానే అది వాళ్ళేమి ఈగో క్లాష్గాలాగా తీసుకోవడం అలాంటివేమీ లేకుండా వాళ్ళు చేశారు. ఆ విషయం గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు నాకు ఇప్పటి హీరోస్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుందా అనిపించింది. సీరియస్లీ అంటే మహేష్ బాబుకి ఒక ఆఫర్, రవితేజ ఆఫరు, లేకపోతే ఇట్లా రకరకాలు. బద్రి కూడా ఫస్ట్ రవితేజ అనుకున్నారు, ఆ తర్వాత కాదు పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అట్లాగే చాలా మూవీస్ ఒకటేంటి, వాళ్ళు ఫస్ట్ నో అన్నాక వేరే వాళ్ళు తీసుకుని అర్రే అనవసరంగా చాలా పెద్ద హిట్ అయిందే మనం అనవసరంగా చేయలేదే అన్న ఫీలింగ్లో, ఇంకా కొంతమంది అయితేనేమో నో నేను అసలు ఇలాంటి డైరెక్టర్ అయితే ఈ డైరెక్టర్ అయితే నేను చెయ్యను, లేకపోతే ఈ కమెడియన్ ఉంటే నేను చెయ్యను, ఈ విలన్ ఉంటే నేను చెయ్యను, ఈ హీరోయిన్ అయితే నేను చెయ్యను, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి ఒక సందర్భంలో అసలు టాప్ హీరో ఆల్రెడీ, అంటే అప్పటికే ఏఎన్ఆర్ చాలా ఎస్టాబ్లిష్డ్ హీరో, అండ్ ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసిన మూవీస్ని తను చేయడం ఎటువంటి ఈగో ప్రాబ్లం లేకుండా అనేది నిజంగా మనకు అనిపిస్తుంది. అరే మూవీ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, మూవీ ఇండస్ట్రీ అనే కాదు చాలా చోట్ల ఉన్నారు. బట్ ఏంటంటే ఇది గ్లామర్ ఫీల్డ్ అవ్వడం వల్ల మనకి కొంచెం ఎక్కువ అప్డేట్స్ అవి వస్తూ ఉండడం వల్ల మనకు అనిపిస్తుంది, కానీ అన్ని చోట్ల ఉన్నాయి ఇవి. ఒకళ్ళకి ప్రమోషన్ ఇద్దామనుకుని వాళ్ళు రిజెక్ట్ చే ట్రాన్స్ఫర్లు అవన్నీ ఎవరు పెట్టుకుంటారులే అని చెప్పి రిజెక్ట్ చేస్తే ఇంకొకళ్ళు ప్రమోషన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అలాగే అది రీజన్ ఏదన్నా కావచ్చు, లైక్ డేట్స్ లేకపోవడం. ఇప్పుడు ఏఎన్ఆర్ గారికి కూడా డేట్స్ ప్రాబ్లం వచ్చాయి, అంటే నా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేస్తాను కానీ నువ్వు రావాలంటే కనీసం కొంచెం ముందు చెప్పమన్నా కూడా లేదు అన్న ఈగో ప్రాబ్లం వచ్చి డైరెక్టర్కి నేను ఎందుకు చెప్పాలి అన్న ఉద్దేశంలో, అసలు నేను పైకి తీసుకొచ్చినటువంటి హీరో ఇప్పుడు నాకు డేట్స్ లేవంటాడా అన్న ఉద్దేశంలో తనని వద్దనుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు కదా. సో అలాగా చాలాసార్లు డేట్స్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే స్టోరీ నచ్చదు, అలా ఇప్పటికీ జరుగుతున్నాయి. లైక్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయిలే. ఒకటనే ఏంటి, 24 మూవీ ఉందా సూర్యాది, అది ఫస్ట్ మహేష్ బాబు చెయ్యాలి యాక్చువల్గా, కానీ తనకి ఆ కాన్సెప్ట్ నచ్చల, నచ్చక రిజెక్ట్ చేశారు, అది సూర్యకి ఇచ్చారు. అలాగే బిజినెస్ మ్యాన్ దీనికి రివర్స్లో జరిగింది, సూర్య రిజెక్ట్ చేశారు, మహేష్ బాబు చేశాడు. పూరి జగన్నాథ్ ఫస్ట్ అసలు సూర్య దగ్గరికి వెళ్ళాట వేరే వేరే కాన్సెప్ట్స్ తోటి. ఆ టైంలో ఇంకా వేరే కాన్సెప్ట్స్ తన దగ్గర ఉండడం, ఆల్రెడీ టేకప్ చేయాల్సిన ఉండడం వల్ల తను దీనికి రిజెక్ట్ చెప్పే, ఆ తర్వాత మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చేశాడు. అలాగే ఆర్యా మూవీ, అసలు అల్లు అర్జున్కి చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అది ఆర్యా టైంకి. సుకుమార్ అసలు బ్రిలియంట్ స్క్రిప్టింగ్ చేసుకొని తీసుకెళ్తే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారంట ఫస్ట్, ఆ మూవీ తను చేస్తే బాగుంటుంది అని అనిపించి జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు. సో అల్లు అర్జున్ అందిపుచ్చుకున్నాడు. అలాగే ఈడియట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్కి చెప్పారు, నేను చెయ్యను అనేసరికి రిజెక్ట్ చేసేసరికి ఆ తర్వాత రవితేజ అందులో యాక్ట్ చేస్తే రవితేజకి హీరోగా ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఈడియటే. అంతకుముందు అంతా సైడ్ రోల్సే వేశాడు, ఈడియట్ తర్వాత అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, ఈడియట్ వీటి తర్వాతే కదా కొంచెం తను మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఎందుకు ద మోస్ట్ ఎక్లైమ్డ్ అంటే ఫస్ట్ థియేటర్స్లోనేమో అసలు ఏమాత్రం ఆడకుండా ఏదో జస్ట్ యావరేజ్ స్టాక్ అనిపించుకుని, మా టీవీలో ఎప్పుడొచ్చినా కూడా సూపర్ డూపర్ టీఆర్పీలు వచ్చేటటువంటి అతడు మూవీ కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్కి వినిపిస్తే తను రిజెక్ట్ చేస్తే అప్పుడు మహేష్ బాబు ఆ మూవీ చేశాడు. అలాగే ఒకే ఒకడు మన సీఎం మూవీ ఉంది కదా, వన్ డే సీఎం, అది ఫస్ట్ వెంకటేష్కి ఇచ్చారట, వెంకటేష్ రిజెక్ట్ చేస్తే అప్పుడు అర్జున్కి ఇచ్చారు. కృష్ణం వందే జగద్గురు కూడా ఫస్ట్ వెంకటేష్కి వినిపించారు, ఆ తర్వాత అది రాణాకి వెళ్ళింది, వెంకటేష్ రిజెక్ట్ చేస్తే రాణా యాక్సెప్ట్ చేశాడు. అలాగే ఖైదీ మూవీ, అది యాక్చువల్గా చిరంజీవి కాదు, ఫస్ట్ చేయాల్సింది కృష్ణ, కృష్ణ రిజెక్ట్ చేస్తే చిరంజీవికి వెళ్ళింది. అండ్ తొలిప్రేమ ఆల్ టైమ్ హిట్ అని అంటూ ఉంటారు, అసలు పవన్ కళ్యాణ్కి ఒక స్టార్డమ్ తెచ్చిన మూవీ అది. అలాంటి మూవీని యాక్చువల్గా ఫస్ట్ అది ఎవరికి వెళ్ళింది, సుమంత్కి వెళ్ళింది. సుమంత్ రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, తను యాక్సెప్ట్ చేశాడు. లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. సాంగ్స్ కానీ ఆ మూవీ కానీ అసలు టోటలీ అసలు ఒక ఇండస్ట్రీ హిట్ అని చెప్తూ మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో దానికి సుమంత్ అసలు యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్. తను చేయకపోవడం వల్ల పవన్ కళ్యాణ్కి వెళ్ళింది, అది ఎంత సెట్ అయిందో అందరికీ తెలుసు. అలాగే పోకిరి, ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రవితేజ, ఇద్దరు రిజెక్ట్ చేసిన తర్వాత మహేష్ బాబు దగ్గరికి వెళ్ళారు. ఇంకా మహేష్ బాబుకి ఇండస్ట్రీ హిట్ పోకిరి. అండ్ అలాగే నువ్వే కావాలి మూవీ, అసలు అప్పట్లో ఒక పాత్ బ్రేకింగ్, అంటే చిన్న సినిమాల్లో త్రివిక్రమ్ రాసినటువంటి డైలాగ్స్ కానీ అవన్నీ ఎంత హిట్ అయినాయి. అది కూడా ఫస్ట్ సుమంత్ చేయాల్సింది, తను రిజెక్ట్ చేయడం వల్ల తరుణ్కి వెళ్ళింది. అండ్ తరుణ్కి నువ్వే కావాలి ఎంత హిట్టో అందరికీ తెలుసు. ఇంతకీ అందరికీ తెలియని విషయం ఏంటంటే యమలీల సినిమా ఉంది కదా, అలీ యాక్ట్ చేసింది, అది కూడా ఫస్ట్ మహేష్ బాబు రిజెక్ట్ చేశాకే అలీకి వచ్చింది. అది మహేష్ బాబును అలీ ఒకటేనా, ఒక కమెడియన్ హీరో ఒకటేనా అంటే అప్పటికి మహేష్ బాబుకి ఇంకా అంత స్టార్డమ్ లేదు. సో ఆ విధంగా అప్పట్లో ఆ సినిమా తనతో తీద్దాం అనుకున్నాడు మహేష్ బాబుతోటి, బట్ అది అవ్వలేదు. అందుకే అలీ సెలెక్ట్ చేసుకున్నాడు. అది అలీకి కూడా నిజంగా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే భద్ర సినిమా అల్లు అర్జున్ దగ్గరికి తీసుకెళ్తే తను రిజెక్ట్ చేశాడు, ఆ తర్వాత రవితేజ తను యాక్సెప్ట్ చేశాడు. ఇక ఏం మాయ చేసావే, మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే నాగ చైతన్యకి వచ్చింది. అండ్ నాగ చైతన్యకి వన్ ఆఫ్ ది అంటే తక్కువ హిట్స్ ఉన్నాయి చెప్పాలంటే, అందులో ఇది ఖచ్చితంగా ముందు ఉంటుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ అసలు ఆ మూవీ ఒక మంచి ఒక ప్రేమ కావ్యం చూస్తున్నట్టు ఉంటుంది. అది మహేష్ బాబు యాక్చువల్గా ఫస్ట్ చేయాల్సింది. అలాగా మహేష్ బాబు రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే. మహేష్ బాబు చేసేటటువంటి మూవీస్లో అంటే కాంబినేషన్ మూవీ, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఉంది, అందులో వెంకటేష్తో పాటు పవన్ కళ్యాణ్ అనుకున్నారట ఫస్ట్ మహేష్ బాబు ప్లేస్లో. దాన్ని పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసి మహేష్ బాబు యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ ఇద్దరి కాంబినేషన్ అలా వర్కౌట్ అయింది. లేకపోతే ఫస్ట్ అసలు అది కాదు, పవన్ కళ్యాణ్ అండ్ వెంకటేష్ని చూడాలి మనం ఫస్ట్. బట్ ఆ తర్వాత తను రిజెక్ట్ చేయడం వల్ల అది మహేష్ బాబుకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అందుకే అదే కాంబినేషన్ని మళ్ళీ సెట్ చేద్దామనే గోపాల గోపాలలో మళ్ళీ దాన్ని వర్కౌట్ చేస్తారు, అది వేరే విషయం. సో ఈ విధంగా ఎన్నో కాంబినేషన్స్ మనకి తెలియకుండానే రిజెక్ట్ అయ్యి మిగతా వాళ్ళు అంటే వేరే వాళ్ళు దాన్ని అందిపుచ్చుకుని అయితే హిట్టో ఫ్లాపో ఏదో ఒకటి, మొత్తానికి మాత్రం అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడే కాదు, ఈవెన్ బాలీవుడ్లో కూడా అంతే. ఎన్నెన్నో సినిమాలు చాలామంది రిజెక్ట్ చేసి ఆ తర్వాత అర్రే నేను అనవసరంగా రిజెక్ట్ చేశాను అని అనుకున్న సందర్భాలు కోకొల్లలు. సో అలాంటి తరుణంలో ఏఎన్ఆర్ కూడాను అలా కొన్ని రోల్స్ని ఆయన డేట్స్ కుదరక రిజెక్ట్ చేయడం వల్ల అవి ఎన్టీఆర్కి వెళ్ళి ఆ తర్వాత సక్సెస్ వచ్చినాయి, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి, అలా మొత్తానికి అలా జరిగిపోయింది. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
You are listening to Mind Media, the voice of India.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒక మూవీని ఒకళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకొకళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత మూవీ హిట్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసినవి, ఎన్టీఆర్ తీసుకున్న తర్వాత అవి హిట్ అయిన విషయాల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు సమకాలీన టాలీవుడ్లో కూడాను ఎవరు రిజెక్ట్ చేసినవి ఎవరు తీసుకున్నారనే విషయం మీద నేను చెప్పాను కదా. సో ఎటువంటి ఒక హేజిల్ లేకుండా, ఒక హెజిటేషన్ లేకుండా, ఓకే తను రిజెక్ట్ చేశాడా ప్రాబ్లం లేదు నేను చేస్తానని చేయడము ఇలాంటివన్నమాట. అలాగే చాణక్య చంద్రగుప్త మూవీకి ఫస్ట్ ఎన్టీఆర్ అనుకున్న పేరు చాణక్య శపథం, తను చాణక్యుడిగా బాలకృష్ణ చంద్రగుప్తుడిగా చేద్దామని అనుకున్నారు. అలా అనుకుని తీయాలని సరే స్క్రిప్ట్ కూడా అట్లాగే రాయించుకున్నారు. అయితే అనుకోకుండా దాంట్లోకి ఏఎన్ఆర్ వచ్చారు, దాంతో స్క్రిప్ట్ మారిపోయింది. అంటే వాళ్ళ మధ్య కొంచెం డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అన్న విషయము ఏదైతే ఉందో అవన్నీ సమసిపోయిన తర్వాత తన సొంత సినిమాలో ఏఎన్ఆర్కి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అని అనుకున్నారు ఎన్టీఆర్. కర్ణ మూవీ తీస్తూ కృష్ణుడి పాత్ర ఆఫర్ చేశారు, ఏఎన్ఆర్ వద్దు అన్నారు. పోనీ కర్ణ వేస్తారా అంటే అది వద్దన్నారు. మరి ఎలా అంటే మీ చాణక్య శపథంలో వేస్తాను అన్నారు ఏఎన్ఆర్. నేను చాణక్యుడు, మీరు చంద్రగుప్తుడు వేస్తే వెరైటీగా ఉంటుంది అన్నారు ఎన్టీఆర్. అనేసరికి బాబాయ్ అసలు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చెయ్యొద్దు, నేను చాణక్యుడు, మీరు చంద్రగుప్తుడు అన్నారు ఏఎన్ఆర్. అయితే మరి స్క్రిప్ట్ మొత్తం మార్పించాలి, దానికి టైం పడుతుంది అనుకుని కర్ణని ముందుకు తీసుకొచ్చారు, అంటే ముందు రిలీజ్ చేసే విషయం మీద తీసుకొచ్చారు. కృష్ణ కురుక్షేత్రం తీస్తున్నారని తెలిసి 1977 సంక్రాంతి కల్లా కర్ణను రిలీజ్ చేయాలి అన్న పట్టుదలతో 4 hours 7 minutes ఉన్న మూవీని ఆ రోజుల్లో 43 డేస్లో షూట్ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనకి ఒక్కొక్క మూవీకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటున్నారు, అప్పుడు అంత మైథలాజికల్ మూవీ సెట్టింగులు అవి ఇవి మేకప్లు అంతమంది ఎంత హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఇవన్నీ ఉండి కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అంత పెద్ద సినిమా 4 hours 7 minutes మూవీని 43 డేస్లో షూట్ చేసేసారు. అఫ్కోర్స్ కర్ణ సూపర్ హిట్ అయినా అదే ఏడాది వచ్చిన చాణక్య చంద్రగుప్త సోసోగానే ఆడింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడాను ఏంటంటే ఈ పులగం చిన్నారాయణ గారి పుస్తకంలో ఉన్నాయి. ఆయనలాగే జర్నలిస్టు, మూవీ పిఆర్ఓ అయినటువంటి వి ప్రమోద్ కుమార్ గారు తెర వెనక తెలుగు సినిమా పుస్తకంలో సర్దార్ పాపారాయుడు గురించి ఒక విశేషం రాశారు. దాసరి గారి దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించినటువంటి ఆ మూవీలో ఎన్టీఆర్ డబుల్ రోల్. ఆ మూవీ ఆయనకి బాగా నచ్చింది. షూటింగ్ చివరికి వస్తూ ఉండగా నేనే ప్రొడ్యూస్ చేస్తే బాగుండు అని ఆయనకు అనిపించింది. ఇప్పటిదాకా ఆయన షూటింగ్కి 40 లక్షలు ఇస్తాను, పిక్చర్ పూర్తి చేసుకుంటాను, ఇస్తారా అని నిర్మాతకి కబురు పంపించారు. క్రాంతికుమార్ విని నవ్వేసి ఊరుకున్నారు. నెక్స్ట్ రోజు షెడ్యూల్ ఆఖరి రోజు. మేబీ ఎవరన్నా మనిషి చేత కబురు పంపిస్తే ఆయనకి నచ్చలేదేమో, స్వయంగానే చెప్పాలి కాబోలు అనుకుని ఎన్టీఆర్ రేటు 4 లక్షలు పెంచి 44 లక్షలు ఇస్తాను అని అడిగినా కూడా నిర్మాత ఏం చెప్పట్లేదు అని జోక్గా అన్నట్టుగా అన్నారు. వెంటనే క్రాంతికుమార్, సార్ ఓ 2-3 రోజుల్లో హైదరాబాద్లో ఇంటికి వచ్చి ఈ విషయం మాట్లాడతాను అని చెప్పి ఆ 2-3 రోజుల తర్వాత అలాగే ఇంటికి వెళ్ళి, మీతో కనీసం ఒక సినిమా అయినా సరే చెయ్యాలి అని ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది, అలాగే నాకు ఉంది, ఆ క్రెడిట్ నాకు ఉండాలి అని నా కోరిక. సినిమా బాగా వస్తుంది, నాకు 2 కొడుకులు, పాపారాయుడు నెగిటివ్ వాళ్ళకు ఒక స్థిరాస్తిగా ఉంటుంది, మీరు నా బిడ్డలను ఆశీర్వదిస్తే అని అన్నారు. చాలామంది బిడ్డలు ఉన్నటువంటి ఎన్టీఆర్ ఒక క్షణం ఆలోచించి, సరే అలా కానివ్వండి అని తేల్చేశారు. అలా మొత్తానికి ఒక ప్రొడక్షన్ విషయం మీద ఆయనకి ఆ స్టోరీ నచ్చింది, సో అందుకని తీసుకుందాం అనుకున్నారు. అయితే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటాను అని ఎన్టీఆర్ సభాముఖంగా చేసినటువంటి ప్రకటనకి ఈ ప్రమోద్ కుమారే ప్రత్యక్ష సాక్షి. ఆ విషయాన్ని కూడా ఆయన నా పుస్తకంలో రాసుకున్నారు. మేజర్ చంద్రకాంత్ 100 డేస్ ఫంక్షన్లో మోహన్ బాబు తిరుపతిలో ఒక సభను ఏర్పాటు చేస్తే దానికి హిందీ నటుడు సునీల్ దత్ అధ్యక్షుడు. స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు, దేవి వరప్రసాద్, మోహన్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. ప్రజల చప్పట్ల మధ్య ఎన్టీఆర్ స్టేజ్ మీదకి రాగానే అప్పటికి కూర్చున్న వాళ్ళల్లో కొంచెం ఒక రకమైనటువంటి ఆందోళన కనపడింది. వేదిక మీద ఒక మూల చేరి ఎన్టీఆర్ని చుట్టుముట్టి కొంచెం సీరియస్గానే మాట్లాడారు. ఎన్టీఆర్ అసహనం ప్రదర్శిస్తూనే ఉపన్యాసం ఇవ్వడానికి మైక్ దగ్గరకు వచ్చారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని మీ అంగీకారం కోసం మీ ముందు పెడుతున్నాను. ఈ మధ్య నేను కొంచెం అస్వస్థత పడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం చేరడం, ఆ టైంలో ఒక స్త్రీమూర్తి కంటికి రెప్పల కాపాడడం, సపర్యలు చేసి నన్ను స్వస్థుణ్ణి చేయడం, ఇవన్నీ నేను మీకు చెప్పాను. ఆవిడకి నేను ఎంతో రుణపడున్నాను. జీవిత చరమాంకంలో ఉన్న నాకు తోడుగా నిలిచిన ఆ వ్యక్తిని అంటూ ఆవేశంతో మైకు వదిలి స్టేజ్ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళారు. మోహన్ బాబు ఆయన్ని పట్టుకుని మళ్ళీ మైక్ వరకు నడిపించారు. అప్పుడు ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూ, ఆ స్త్రీమూర్తి ఇక్కడే ఉన్నారు, ఆవిడ పేరు లక్ష్మీ పార్వతి, ఆవిడ నా జీవిత భాగస్వామిగా చేసుకోదలుచుకున్నాను, మీ అంగీకారంతో మీ ఆశీస్సులతో అంటూ కింద స్టేజ్ ముందు ఫస్ట్ రోలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని లేచి నిలబడమని చెప్పారు. సభ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నెక్స్ట్ మినిటే చప్పట్లతో మారుమోగిపోయి జై ఎన్టీఆర్ అనే కేకలు వినపడ్డాక ఆయనకు ఆవేశం తగ్గి కొంచెం నెమ్మదించారు. తర్వాత సభ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రోజే హైదరాబాద్ ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కలిసి వెళ్ళారు. షిరిడి సాయిబాబా విగ్రహం సమక్షంలో పెళ్లి చేసుకోవడం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పూర్తి కావడం ఇవన్నీ జరిగినాయి. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ లైఫ్లో ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. ఇది ఆయన ప్రమోద్ కుమార్ గారు ఆయన బుక్లో రాసుకున్నటువంటి ఈ ఎక్సెప్ట్. ఇంతకీ ప్రమోద్ కుమార్ గారు రాసుకున్నటువంటి బుక్ ఆయన చూసినటువంటి సంఘటనలు అన్నింటినీ ఒక సమాహారంగా రాసుకున్నారు. ఆ బుక్ పేరేమని చెప్పాను, తెర వెనుక తెలుగు సినిమా. అందులో ఈ సర్దార్ పాపారాయుడు షూటింగ్ గురించి, అలాగే ఇదిగో ఈ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకునే విషయం మీద ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ గురించి, వీటన్నిటి గురించి రాశారు. దాంతో ఇంకో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది ఎన్టీఆర్ లైఫ్లో. సో మిగతా వివరాలు ఇంకా బోలెడు ఉన్నాయి, చెప్తాను. ప్రస్తుతానికి సమయాభావం వల్ల వాళ్ళకి ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ శనివారం మళ్ళీ స్పెషల్లో మాట్లాడుకుందాం. బట్ అంటిల్ దెన్ మండే టు ఫ్రైడే మనం మామూలుగానే సామాజిక విషయాలు మాట్లాడుకుంటూనే ఉంటాం. దాట్ విల్ గో ఆన్. ప్రస్తుతానికి వాళ్ళకి ఇంతటితో విరామం తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం August 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇరిగి